విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యోత్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం జై శ్రీరామ్. అత్యంత పవిత్రమైన ధనుర్మాసాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. అసలు మన జీవితం గడిచింది అంటే అది పురాణంతో గడిచిన రోజులు మాత్రమే గడిచినట్టు. ఇలాగే చాలామంది మీ ఆయువు ఎంత అంటే దానికి విచిత్ర సమాధానాలు చెప్పారు. ఓసారి దుర్వాసుని అడిగారు కొంతమంది, మీ ఆయువు ఎంత అని. అబ్బాయి, నా ఆయువు ఎంత అంటే 5000 సంవత్సరాలే అన్నాడు. అప్పటికాయన పుట్టి 20000 సంవత్సరాలు గడిస్తే నీ ఆయువు ఎంత అని అడిగితే 5000 సంవత్సరాలు అన్నాడు. ఇదేమిటండి, మీరు 20000 సంవత్సరముల క్రితం జన్మించారు కదా అని ఋషులు అడిగితే పుట్టడం గురించి నాకు అనవసరం, ఆయువు ఎంత అన్నారు. ఆయువు 5000 ఏళ్ళే, ఎందుకంటే 5000 సంవత్సరములు మాత్రమే నేను భగవన్నామస్మరణం చేస్తూ గడిపాను. ఈ 5000 ఏళ్ళే నా జీవితంలో గడిచినది, మిగతా అంతా వ్యర్థం కనుక అది ఆయువు కాదుట. ఆయువు అంటే నువ్వు ఎప్పుడు పుట్టావు, ఇప్పటికి నీ వయస్సు ఎంత అని కాదు. ఈ పుట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు నీవు ఎంతవరకు భగవన్నామము చేశావో అది మాత్రమే నీ ఆయువు కింద లెక్క. తక్కిందంతా వ్యర్థమైపోయింది. అన్నం ఎంత తిన్నామన్నది కాదు, ఆ తిన్నది నీకు ఎంత వంట పట్టిందన్నది ముఖ్యం. తిన్న వెంటనే కక్కుకుంటే అది మలమూత్రాలుగా మారిపోతే, వికారం పెడితే, అనారోగ్యం తెచ్చి పెడితే ఈ ఆహారం కింద లెక్క కాదు. అందులో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన జీవితం ఈ పురాణాలు వింటున్నటువంటి కాలం మాత్రమే మన జీవితంలో అది ఆయువు కింద లెక్క. అంటే రోజు 2-8 గంటలు మీరు శ్రద్ధగా పురాణం వింటున్నారు, ఈ వినడం కోసం 1 గంట ప్రయాణం చేస్తున్నారు, 1 గంట తిరుగు ప్రయాణం చేస్తున్నారు. అంటే ఒక రోజుకు 4 గంటల సేపు మీరు భగవత్ సేవకు వెచ్చించారు. ఈ 4 గంటలే మీ ఆయువు, మిగతాదంతా పోయినదే, అది వ్యర్థమే. అలాంటి పవిత్రమైన ఆయువులో భాగంగా గిరిప్రదక్షిణకి సంబంధించిన ఒక గొప్ప కథ అరుణాచల ప్రదక్షిణకి సంబంధించిన కథను నిన్న చెప్పుకున్నాం. వజ్రాంగదుడనే మహారాజు గారి ఇక్కడ గుర్రం పడిపోయింది, ఆయన తరువుకుంటూ వెళ్ళిన కస్తూరి మృగం కూడా కనపడకుండా పోయింది, చచ్చిపోయింది అది. అప్పుడు ఆయన తెల్లబోతూ ఉంటే ఆకాశంలో నుంచి మహాకాంతిస్వరూపులైన ఇద్దరు విద్యాధరులు కనబడ్డారు. ఆ విద్యాధరుల్లో ఒక ఆయన కళాధరుడు, ఇంకొక ఆయన పేరు కాంతిశాలి. మహారాజా, నువ్వేమి కంగారు పడద్దు, ఇప్పటి వరకు నువ్వు తరిమింది నన్నే, నన్ను కళాధరుడు అంటారు, నేను ఒక విద్యాధరుణ్ణి, కస్తూరి మృగ రూపంలో ఇంతవరకు తిరిగాను, నా బొడ్డులో నుంచి వస్తున్న కస్తూరి సువాసనకి నీవు ఆకర్షితుడివై నా వెంటబడ్డావు, నన్ను తరుముకుంటూ ఈ గిరి చుట్టూ తిరిగేవే, ఆ తిరగడమే ఒక ప్రదక్షిణ అయ్యింది, కొండ చుట్టూ 3 మార్లు కస్తూరి మృగ రూపంలో ఉన్న నేను ప్రదక్షిణ చేశాను, పరుగెట్టుకుంటూ భయంతో తిరగడం నాకు ఒక ప్రదక్షిణ అయిపోయింది కనుక, ఇక నువ్వు నన్ను తరమడానికి గుర్రం ఎక్కి వెంట వచ్చావు. ఆ గుర్రం ఇదిగో మా సోదరుడు, ఈయన పేరు కాంతిశాలి అనగానే ఈయన తెల్లబోయి, గుర్రం గారేమో విద్యాధరుడు, కస్తూరి మృగము విద్యాధరుడు, వాళ్ళు కొండ చుట్టూ తిరగడంతో పాప విమోచనమై శాప విమోచనమై వాళ్ళు విద్యాధరులు అయ్యారు. ఇంతకీ విద్యాధరులుగా ఉన్న మీకు ఏ కారణము చేత ఈ జంతువుల జన్మ వచ్చింది? మానవుడిగా ఉన్నవాడు పశువుగా మారాలంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉండాలి, ఏమిటి ఆ కారణం అని అడిగాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఈశ్వరుడికి నమస్కారం చేసి, కాలోహి దురతిక్రమ, కాలమును ఎవ్వరము దాటలేము, కాల ప్రభావంతో మాకు దుర్యోగం పట్టింది, మా ఫ్లాష్ బ్యాక్ చెబుతున్నాం, మా కథ చెబుతున్నాం అన్నారు. చూసారా, ఎంత గొప్పవాడైనా ఏదో ఒక చిన్న పొరపాటు చేసి శాపాలకు గురవుతూ ఉంటారు. విద్యాధరుల వంటి వాళ్ళు పశువులైపోతే ఇక సామాన్య మానవులం, మనలాంటి వాళ్ళ సంఖ్య చెప్పేది ఏముందండి, మనం ఎప్పుడు మంచి పని చేస్తామో ఎప్పుడు చెడ్డ పని చేస్తామో మనకే తెలియటం లేదు కదా. పూర్వం ఒకప్పుడు మేమిద్దరం అన్నదమ్ములం, కళాధరుడు కాంతిశాలి అని పేరు కలిగినటువంటి వాళ్ళం విద్యాధర లోకంలో ఉండేవాళ్ళం. మేము శివభక్తి కలిగిన వాళ్ళం, ఎంతో భక్తితో శివుణ్ణి ఆరాధించాం. శివుడు కూడా మాకు ఒక వరం అనుగ్రహించాడు. ఏమిటా వరం? ఎక్కడికైనా తలచుకున్నంత మాత్రం చేత వెళ్ళగలరు అని. మేము శివుడి పాదాలకు నమస్కరించి అక్కడి నుంచి ఆయన ఇచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకుంటూ సమస్త లోకాలు తిరిగాం. ఈశ్వర అనుగ్రహం కలిగితే తలచుకున్న చోటికి నిమేష మాత్రంలో ఎవరైనా వెళ్ళగలరు. ఆయన అనుగ్రహం ఉంటే ఏ వస్తువు అయినా పొందగలుగుతారు. కాకపోతే ఇది పరమేశ్వరుడు ఇచ్చాడని కనిపెట్టాలి. ఇవాళ మనందరం మాట్లాడగలుగుతున్నామంటే అది ఈశ్వర అనుగ్రహం, తినగలుగుతున్నామంటే అది ఈశ్వర అనుగ్రహం, తినడానికి ఇంత ఆహారం లభిస్తుందంటే అది ఈశ్వర అనుగ్రహం. నువ్వు ప్రయత్నిస్తే ఎవడు ఏమి ఇవ్వడయ్యా, నీకు ఈశ్వర అనుగ్రహం ఉంటేనే వస్తుందని శాస్త్రం చెబుతున్నది. నువ్వు ఎంత గింజుకో. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇవ్వని అడిగి ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? వాడికి నీ మీద ప్రేమ కలగాలి, నీకు ఆ వస్తువు ఇవ్వాలనుకోవాలి. అనుకోవాలంటే నీలో ఈశ్వరుడు ఉండాలి, వాడిలో ఈశ్వరుడు ఉండాలి. ఆ ఈశ్వర అనుగ్రహం నువ్వు సంపాదించాలి. పరమేశ్వర అనుగ్రహం లభిస్తే ఇక వాడికి లభించని వస్తువు అంటూ ఉండదు, త్రైలోక్య విజయం లభిస్తుంది, ముల్లోకాలని జయించగలుగుతాడు. కాబట్టి ముందు పొందవలసింది వాడి అనుగ్రహం. వాడి అనుగ్రహం ఉంటే ఏదైనా వస్తుందన్నమాట. మానవులు ఏం చేస్తున్నారు? పరమేశ్వర అనుగ్రహం పొంది సమస్త వస్తువులు పొందడానికి బదులుగా మానవానుగ్రహం పొందడానికి నానా యత్న పడిపోతున్నారు. అసలు తనను తానే రక్షించుకోలేని ఈ మానవుడు ఇతరులకు ఏమివ్వగలుగుతాడు ఒకసారి ఆలోచించండి. అద్భుతమైన పద్యం పోతన గారు భాగవతంలో ప్రారంభంలోనే చెప్పారు, ప్రథమ స్కంధంలోనే. రక్షకులు లేని వారల రక్షించదననుచు చక్రి రాజయ్యుండం రక్షింపువనుచు నొకనరు అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకు. దిక్కులేని వాడికి నేనే దిక్కు అన్నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. నీకు దిక్కులేదా? అయితే నేను రక్షిస్తాను, పొండరీకాక్ష అని నన్ను తలుచుకో, నేను వచ్చి రక్షిస్తాను అని సాక్షాత్తు సుదర్శన చక్రమును ధరించిన శ్రీకృష్ణుడు అన్నాడు. ఆయనంతటా ఆయన చెప్పాడు, పోనీ బయట వాళ్ళు చెప్పడం కాదు, మీకు రక్షణ లేకపోతే మిమ్మల్ని రక్షించే భారం నాది, బాధ్యత నాది, కాకపోతే నన్ను భక్తితో తలుచుకోండి. ద్రౌపది ఏడ్చినట్టుగా నా కోసం ఏడవండి, గజేంద్రుడు తలచుకున్నట్టుగా తలుచుకోండి. ఎంతోమంది భక్తులు కృష్ణ పాహి అన్నారు, అలా వాళ్ళలా తలుచుకోండి. ఆర్తితో పిలిస్తేనే వచ్చి రక్షిస్తాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని తలుచుకోవాలి? కృష్ణ, పుండరీకాక్ష, వాసుదేవ, పరంధామ, పురుషోత్తమ అంటూ ఇత్యాది నామములతో ఆయన తలుచుకుంటే చకచక పరుగు పరుగున వచ్చి మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు అటువంటి వాడిని ప్రార్థించక తనను తాను కూడా రక్షించుకోవడం చేత కానీ పరికిమలవాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి రక్షించండి, బాబోయ్ మమ్మల్ని కాపాడండి అంటే వాడు నిన్నేం రక్షిస్తాడు? ఇవాడు ఉంటాడు, రేపు పోతాడు. వాడు వాడు అక్షముడు, ఏ సామర్థ్యము లేనివాడు. క్షమ అంటే సామర్థ్యం, ఓర్పు, శక్తి. అది లేనివాడు అక్షముడు అంటే వృత్తి పనికిమలాడు. వాడి దగ్గరికి వెళ్ళి, చావడానికి సిద్ధంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, బాబాయ్ నన్ను రక్షించు అంటే వాడంటాట, నేనే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేనేం రక్షిస్తాను. కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి కరోనా నుంచి రక్షించంటే అది రోనా తప్ప ఇక కరోనా కాదు. అవునా కాదు? అది మనకు తెలుసు అది విషయం. అందుకని భాగవతం నిరంతరం చదివితే బాగవుతాం మనం. భాగవతం 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 బాగవుతాం, చివరికి బాగవుతాం, ఒత్తుపోయి బాగవుతాం. కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి. ఒకడు గుడ్డాడు, వాడి కళ్ళు కనపడవు. కళ్ళు కనపడనటువంటి వాడి వెంట వెళ్ళి వాడు చేయిపుచ్చుకుని, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు, నాగోల్ క్రాస్ రోడ్స్ దాటించు అంటే వాడికే కనపడవు పాపం. వాడు చేయొచ్చుకుని వెడితే వాడు నువ్వు కలిసి ఏ కారు కింద పడతారు. ఏ తాతయ్య గారు అయితే పర్లేదు, డామ్మని బ్రేక్ వేయగలరు. ఆ తాతయ్య గారు కాకుండా ఏ ముంజిగా పోతయ్య గారు బండి దగ్గరికి వెడితే డామ్మని గుద్దేస్తాడు వాడు. గుడ్డాడు చేయొచ్చుకుని ఇంకో గుడ్డాడు ఎక్కడికి వెడతాడండి? అంతా కలిసి నూతిలో పడతారట. శతాంధాహ కోపం ప్రవిశంతి, 100 మంది గుడ్డివాళ్ళు నూతిలో పడ్డారు. ఎందుకంటే ముందు పెడుతున్నవాడు గుడ్డివాడు, వాడు చేయిపుచ్చుకుని పెడుతున్నవాడు ఇంకో గుడ్డాడు, వాడి వెనకాతలు ఇంకో గుడ్డాడు. ముందున్నవాడికి తెలియదు ఆ ముందున్నది నొయ్యి, అందులో నీళ్లు లేవు, అది అగాధం. పడితే శబ్దం కూడా, చప్పుడు కూడా అవదు, లోపల ఆకులు కూడా లేవు, మెత్తని మట్టిట. ముందున్నవాడు అందులో పడ్డాడు, వాడి వెనకాతలు రెండోవాడు పడ్డాడు, వాడి వెనక మూడోవాడు పడ్డాడు. వరుసగా 100 మంది నూతిలో పడ్డారు. పడిన తర్వాత తెలిసిందిట 100వాడు పడ్డాక ఇది నొయ్యి అని. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా పరమేశ్వర అనుగ్రహం వల్ల ఇవన్నీ లభిస్తున్నాయని గ్రహించటమే జ్ఞానం అన్నమాట. అజ్ఞాని ఎంతసేపు ఇది తన గొప్పతనం అనుకుంటాడు. అందుకే భగవంతుడు చూడండి కొన్ని శక్తులు ఇస్తాడు. ఈ శక్తులు నీకు నిలబడినంతకాలం నువ్వు పరమేశ్వర భక్తుడివి. పరమేశ్వర భక్తి విడిస్తే ఇవి నిన్ను విడిచిపెడతాయి. అంటే నీ శక్తి నిలబడిందంటే అది శివానుగ్రహం, లేదంటే లేదు, భగవంతుడి యొక్క అనుగ్రహం లేదని అర్థం. అనుక్షణము ఏ పని చేస్తున్నా పరమేశ్వర అర్పణ వస్తు అనుకోండి. అందుకని ఎవడైనా మిమ్మల్ని పొగిడితే, అబ్బా ఏం పురాణం చెప్పేవయ్య అన్నాడు అనుకో, శివుడు నన్ను అనుగ్రహించాడు పురాణం చెప్పాను అనుకోవాలి. నువ్వొట్టి చవటం అన్నాడు అనుకో, ఇది శివానుగ్రహమే. చవట అనిపించాడు ఇవాళ శివుడు, నన్నేమో పొగిడించాడు, ఇవాళ చవట అనిపించాడు. రెండు ఒకటే మనకి, మనకి బ్లేడ్ అయినా ఒకటే, సాక్షాత్తు కలువల రేడ్ అయినా ఒకటే, అరటి పండు పెట్టిన ఒకటే, లేకపోతే గన్నేరు పండు పెట్టిన ఒకటే, గన్నేరుకాయ అయినా ఒకటే, జామకాయ అయినా ఒకటే అనుకోవాలి. పొగడినా ఒకటే, తెగడినా ఒకటే, ఏది పట్టించుకోకుండా ఉండు. అన్నీ శివార్పణ వస్తుంది అనుకో, అప్పుడు నీకు కలిగే బ్రహ్మానందం అంతా ఎంత కాదు. అలా కాకుండా మనం స్తుతి చేసినప్పుడు ఆనందపడిపోతే, ఎవడన్నా పొగిడితే అబ్బో ఏం పొగిడాడని, రేపొద్దున ఎవడన్నా డిజలైక్ కొడితే బెంగెట్టేసుకుంటాం. డిజలైక్కు లైకు ఒకటే మనకి, మనం ఏం బెంగ పెట్టుకోకర్లా. ఒకవేళ మన ఎవరైనా పొగుడుతున్నారంటే ఇది శివుడు అనుగ్రహం. శివుడు మనల్ని కీర్తిపాత్రుణ్ణి చేశాడు, పొగడ్డం లేదు అంటే శివుడే మనకి కీర్తి లేకుండా చేశాడు అనుకోవాలి. ఇంతటి జ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే ఏ పని చేసినా పరమేశ్వరార్పణముగా. ఇప్పుడు ఈ కళాధరుడికి, కాంతిశాలికి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగే శక్తి ఈశ్వరుడు ప్రసాదించాడు. మొదట్లో వాళ్ళు బాగానే ఉన్నారు, కొద్ది రోజులు మంచి వినయంగానే ఉన్నారు, ఎక్కడికెళ్ళినా శివుడికి సాష్టాంగ నమస్కారం చేసేవారు. క్రమక్రమంగా ప్రపంచమంతా వీళ్ళని పొగడ్డం మొదలెట్టింది. ఇంక రెచ్చగొట్టేస్తారండి ప్రజలు, అసలు మీకంటే గొప్ప శివుడు ఎక్కడున్నాడండి? శివుడు కూడా ఇంతలా ప్రయాణం చేయలేడు మీరు కాబట్టి శివుడి కంటే వేగంగా అరుణాచలం అంటే అరుణాచలం, ఆగ్నేయాచలం అంటే ఆగ్నేయాచలం, కైలాసం అంటే కైలాసం, వైకుంఠం అంటే వైకుంఠం, భూలోకం అంటే భూలోకం. ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణే మాత్రంలో వెళ్ళిపోతున్నారు, క్షణమాత్రంలో వెళ్ళిపోతున్నారు. కన్ను మూసి తెరిచే లోపు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలగడం అంటే మాటలు కాదు, బహుశా శివుడి కంటే వేరే గొప్పవారేమో అండ మొదలెట్టారు. అప్పుడైనా ఈ పిచ్చాళ్ళు ఏమనుకోవాలి, శివుడి కంటే మేమెలా గొప్పవాళ్ళు అవుతాం, శివుడు మాకు వరం ఇచ్చాడు కాబట్టి ఎగురుతున్నాం అనొచ్చుగా అన్న మానేశారట. ఏమో మనం నిజంగా శివుడి కంటే గొప్పవాళ్ళమేమో అనుకోవడం మొదలెట్టారు. ఈ అహంకారం పెరిగింది. ఇక జనాలు దానికి తోడుగా వీళ్ళు ఎక్కడో మాయమై ఇక్కడ ప్రత్యక్షం అవగానే ఏమి శక్తి అండి వీళ్ళది, కన్ను మూసి తెరిచేలోపు దర్శనమిస్తున్నారు, అక్కడెక్కడో అదృశ్యం అవుతారు. సినిమాలో చెప్తాడే క్షణ సౌండ్ అంటే మాయమైపోతాడు, మళ్ళీ ఇంకోతాడు క్ష అని శబ్దం కొడతాడు, ప్రత్యక్షం అవుతారు. అలా వీళ్ళు ప్రత్యక్షం అవుతున్నారు, ఏమి శక్తి ఏమి శక్తి అని తెగ పొగిడేశారు, సబ్బు కొట్టేశారు బాగా. ఈ సబ్బు జబ్బు, సబ్బు మీద కాలేస్తే జబ్బున జారి కింద పడతాం, అప్పుడు వీపు డబ్బమని విరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్తుతులు ప్రమాదకరమైనవి. జ్ఞానులు ఈ స్తోత్రం ఎవరైనా చేసిన వెంటనే శివుడికి అర్పిస్తారు. వీళ్ళు అర్పించలేదు, దర్పించారు, అహంకరించారు. శివుడికి అర్పించక దర్పించారు. ఈ అహంకారంతో ఏమైపోయింది, ఒక రోజున భూలోకానికి వచ్చారు. వెర్రవీగుతూ మేము శివుడి కంటే గొప్పవాళ్ళం, శివుడి కంటే గొప్పవాళ్ళం, అసలు ఈ ప్రపంచంలో కొంతకాలం పోయాక ఆ శివుడిని పక్కకింటే మేమే శివుళ్ళం అయిపోతాం అనుకుని భూలోకానికి వచ్చారట. ఏం చెబుతామండి దీనికి. ఒక ఆయన అన్నాడు, ఆ లోపల శివుడు అనుకున్నారా మీకు శక్తినిచ్చేది, నేను పూజ చేసి మీ నిత్యమే శటకోపం పెడుతున్నాను కాబట్టి శివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు, నేను లేకపోతే ఆయన లేడన్నట్ట. కానీ విచిత్రం ఏంటంటే ఆయన ఉన్నాడు కాబట్టి ఈయనకి ఉద్యోగం వచ్చింది. ఆ లోపల శివుడు ఉంటేనే ఈయనకి ఉద్యోగం, లోపల కృష్ణుడు ఉంటేనే ఈయనకి భక్తి. కొంతకాలం పోయాక ఆయనే ఉందంటే అంతా నాదేనండి అన్నట్టు పాప. ఈ మాయ అవునా, ఇదే మాయ అంటే. బలాద్ ఆకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి, బలంగా పట్టుకొని ఆకర్షించి మహామాయ మనుష్యుల్ని సంసారంలో పారవేస్తుంది. ఈ మాయ నుంచి బయటపడడం ఎంత గొప్పవాడి వల్ల కూడా కాదంటే ఇక సామాన్యుడు ఏం పడతాడండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ అహంకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదం అని తెలుసుకోవాలి ఇలాంటి వాళ్ళ కథల వల్ల. పాపం ఇలా అహంకరించిన వీళ్ళు ఒక రోజున భూలోకానికి వచ్చి తీర్థయాత్రలు తిరుగుతూ తిరుగుతూ ఒక ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమం దుర్వాస మహర్షి ఆశ్రమం. ఇప్పుడు అర్థమైందా మీకు, అక్కడి గెంటాడు శివుడు. మీకు ఒక చిన్న కథ చెప్తాను, ఆ కథ విన్నాక అప్పుడు ఎందుకు ఈ ఆశ్రమానికి వచ్చారో మీకే తెలుస్తుంది. పూర్వం ఒక ఊళ్ళో నాలాంటి పండితుడు ఉండేవాడు, టమాయకుడు, నోట్లో వేలెడితే కొరకలేడు. నిజంగా నేను నోట్లో వేలెడితే కొరకలేను, ఇప్పుడు వచ్చి వేలెట్టారు, లేనిపోయిన దిక్కుమాలు వేళ్ళు. ఇలా అన్నామని ఒకడు ఏం చేశాడు, మంచిది ఆ వేలెట్టడం మొదలెట్టాడు. మా గురువుగారు నోట్లో వేలెడితే కొరుకుతాడా లేదా అమాయకుడిని చెప్పడానికి ఆ మాట వాడతాం. పాపం నాలాంటి అమాయక పండితుడు ఒక ఊళ్ళో ఏదో కాలక్షేపం చేస్తూ పురాణం చెబుతూ బతికేవాడు. ఒకరోజున ఆయన కాలినడకన ఊరవతలు తిరుగుతున్నట్ట. ఇంతలో గొర్రెలు కాసుకునే ఒక గొర్రె ఉన్నాడు అక్కడ. గొర్రెలు కాసుకునేవాడు ఒకడు పంగలకర్రలో రాయి పెట్టి టింగును కొట్టాడు ఈ పండితుడి బుర్ర మీద. ఈ పండితుడికి ఆ రాయి దెబ్బ తగిలి బుర్ర గిర్రుని తిరిగిపోయింది. అలా బుర్ర తిరిగింది, భూమి గుండ్రముగా ఉన్నది, తన చుట్టూ తాను తిరుగుతున్నదని అర్థమైంది దీనికి. అంత దెబ్బ కొట్టాడు. ఎవడరా కొట్టిందని చూస్తే పక్కకి తిరిగి నవ్వుకుంటున్నట్టు ఈ కుర్రాడు. మళ్ళీ ఆయనకేసి చూడకుండా ఇలా పక్కకి తిరిగేసి నన్ను నవ్వుకుంటాడు. ఓరి గొర్రెలు కాపరి, ఆ రాయితో నా బుర్ర మీద కొట్టే బుర్ర గిరిగి తిరిగింది అనుకుని, నాయన ఏమనలేదు, ఆయన తిట్టలేదు, దిక్కుమాలాడా అని ఇంకోటి ఇంకోటి ఏమల్లా. నాయన ఎంత బాగా కొట్టేవరా, పంగలకర్రతో రాయి పెట్టి ఇంత గురిగా కొట్టచ్చని నిన్ను చూసి నేర్చుకున్నాను, అర్జునుడు కూడా ఇంతలా బాణం కొట్టలేడు, నువ్వే బాగా కొట్టేవరా అని పొగిడి ఇది ఒక పావలా పట్టుకెళ్ళానట. నీ గురికి మెచ్చుకొని పావలా ఇస్తానని ఒక పావలా చేతిలో పెట్టాడు. వీడేమనుకున్నాడు, తిడతాడేమో అనుకున్నాడు. తిట్టకుండా పండితుడు పిలిచి పావలా చేతిలో పెట్టుకొని ఆనందపడిపోయాడు. ఓహో, పంగళకర్రలో రాయి పెట్టి గురిగా కొడితే పావలా వస్తుంది అనుకున్నాడు వీడు. పండితుడు వెళ్ళిపోయాడు. ఒక గంట అయ్యాక ఆ ఊరి ప్రెసిడెంట్ గారు వచ్చారు, సర్పంచ్ గారు, గ్రామాధ్యక్షుడు పూర్వం గ్రామాధికారి అని వారు. ఆయన వచ్చాడు, ఆయన మంచి మీసాలు మెలేసుకుంటూ ఆయన చుట్టకాల్చుకుంటూ వస్తూ ఉంటే వీడు మళ్ళీ పంగళకర్రలో రాయిబెట్టి టింగిని కొట్టాడు ఆయన బుర్ర మీద. ఆయన బుర్ర కూడా గిర్రం తిరిగింది. ఒరే ఇలా రారా అన్నాడు. ఇంకో పావలా ఇస్తాడేమో అని వీడు ఆయన వచ్చి ఇలా చేయి చేశాడు పావలా కోసం. వాడు రెండు చెవులు పుచ్చుకుని గిరగిరా లాపి కింద పారేసి డొక్కలో రెండు తన్ని దిప్ప మీద రెండిచ్చి చితక పారేసాడు. మళ్ళీ మళ్ళీ రెండు మూడు నెలలు వాడు కదలలేడు. కాళ్ళు ఎరగొట్టి రెండు చెవులు ఇలా గట్టిగా నొక్కి పైకి కిందకి ఎక్కి కొదేసి గొర్రెలు పారేసినట్టు పారేసి చితక పారేసేట. వీడికి ఏం జరిగిందో అర్థం కాల. అర్థమయ్యేలోపే ఢామ్ ఢీం ఢమాల్ డుక్కు అని శబ్దాలు వచ్చాయి. అలా పడ్డట. లేస్తే ఒట్టు ముక్కుల్లోంచి నెత్తురు, నోట్లోంచి నెత్తురు. ఎరా రోడ్డు మీద పోయేవాడి మీద రాయితో కొట్టి ఆనందిస్తావట్రా, మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా గొర్రెలతో కనిపించావా నీ బొర్రంతా గొరిగేస్తా, నీ తల నరికేస్తా, చంపేస్తాను మళ్ళీ దిక్కుమాలడా, పో నీ బాబుతో చెప్పు అన్నట్ట. ఇక మళ్ళీ వాడు వస్తే ఒట్టు. మర్నాడు వాడి తండ్రి వాళ్ళంతా వచ్చి, అధికారి గారండి, గ్రామాధికారి గారండి, మా అబ్బాయిని క్షమించండి, వీళ్ళో తిరగద్దన్నారంటే ఊళ్ళో తిరగకపోతే మేము బతకలేమండి, ఇంకెప్పుడు వాడికి పిచ్చి పని చేయకుండా చూసుకుంటామండి బాబో అని కాళ్ళు పట్టుకుంటే, మళ్ళీ ఎప్పుడన్నా వాడి చేతిలో పంగళకర్ర చూసానా మీ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది, జాగ్రత్త అన్నాడే. ఇంతకీ పంతులు గారు చేసిన పని అర్థమైంది ఇప్పుడు మీకు పండితుల వారు. ఇదే ఈ పండితుడు కనుక వాడిని పిలిచి కొట్టుంటే వీళ్ళంతా వచ్చి ఆయన మీద పడిపోయేవారు. ఎందుకంటే పాప ఆయనకి కులబలం లేదు, ధనబలం లేదు, చితకేసేస్తారు. అదే ఆయన ఏం చేశాడు, పావలా చేతిలో పెట్టాడు, ట్రాప్లో పడ్డాడు వీడు. ఇప్పుడు ఏకంగా ప్రెసిడెంట్ గారిని కొట్టాడు, ప్రెసిడెంట్ గారిని కొట్టగానే వాడు పేషెంట్ అయిపోయాడు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడనమాట, డైరెక్ట్గా ఉండి కొట్టడు. ఎవరికైనా అహంకారం వచ్చిందనుకో, పిచ్చి పని చేశాడనుకో, కొట్టే వాడి దగ్గరికి పంపుతాడు. అందుకని భగవంతుడు ఏమన్నారు, మహానుభావుడు అన్నారు, కరణం కారణం కర్త వికర్త గహనో గుహ, అన్ని పనులు చేసేవాడు చేయించేవాడు ఆయన, డైరెక్ట్గా చేయడు ఆయన, ఇండైరెక్ట్గా చేస్తాడు, తెలివైన వాడి చేత పని చేయిస్తాడు. వెళ్ళకడం పరమాత్ముడు అంటే మరి. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఇది, ఇప్పుడు వీళ్ళేమో రెచ్చిపోయి అందరినీ తిట్టడం మొదలెట్టారు, మేమే గొప్పవాడు అనుకున్నారు, మేమే శివుడు అనుకున్నారు, శివుణ్ణి తిరస్కరించారు. కానీ శివుడు ఏమండవు, శివుడు ఏమనకుండా ఏం చేశాడు, వీళ్ళని దుర్వాస ఆశ్రమానికి పంపాడు. ఆయన రుద్రావంశ సముద్భవుడు. ఈ దుర్వాసుడి దగ్గరికి వచ్చి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే చూశారు, కళ్ళు మూసుకుని దుర్వాసుడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం నమశివాయ అంటూ పంచాక్షరీ జపం చేసుకుంటూ ఉంటే వీళ్ళు ఎగాదిగా చూసి, కనపడుతున్న శివుళ్ళం మనం, మనల్ని కాదని ఎక్కడో ఉన్న శివుణ్ణి తలుచుకుంటాడేమిటి పిచ్చాడు అనుకున్నారట. ఏ దుర్వాస, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళే శక్తి కలిగిన కళాధరుడు కాంతిశాలి వచ్చారు, లే నిలబడు, మా పాద పూజ చెయ్యి, మమ్మల్ని సేవించుకో, నీకు వరాలు ఇస్తామన్నారు. ఆయన ఏం పట్టించుకోలేదు, ఆయన చెవుల్లోకి అసలు ఆ శబ్దాలు వినపడలేదు, శబ్దాలు అసలు చెవుల్లోకి వెళ్ళలేదు. కళ్ళు మూసుకుని ఓం నమ శివాయ అనుకుంటున్నాడు ఆయన. ఈ ఆశ్రమం పాడు చేస్తేనే వీడు వచ్చి కాళ్ళ మీద పడతాడు అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఆ ఆశ్రమంలో పడ్డారు. ఆశ్రమంలో మంచి మంచి మల్లె మొక్కలు ఉన్నాయి, సన్నజాజులు ఉన్నాయి, విరజాజులు ఉన్నాయి, తీగలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి. వెంటనే వీళ్ళు వెళ్ళి సువాసన కలిగినటువంటి పువ్వుల్ని కళాధరుడు అనేవాడు పీకేశాడు. కాళ్ళతోటి నేలంతా ఏదో గుర్రం తొక్కినట్టుగా తొక్కేశాడు కాంతిశాలి. ఈ విధంగా కొందరేమో కాళ్ళతో తొక్కేశారు తీగల్ని, కొందరేమో పీకేశారు. ఈ అన్నదమ్ములిద్దరూ ఆశ్రమం ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం చేస్తున్న సమయంలో కాళ్ళ శబ్దాలకి, పువ్వులు పీకుతున్న శబ్దాలకి దుర్వాసుడు హఠాత్తుగా కళ్ళు విప్పి చూశాడు. ఒకడేమో కాళ్ళతో తొక్కేస్తున్నాడు ఆశ్రమంలో ఉన్నటువంటి పువ్వు తీగల్ని, ఒకడేమో చేత్తో కొమ్మలు విరిచి పువ్వులు పీకుతున్నాడు. ఆయన పళ్ళు పటపట కొరికాడు, హుంకరించాడు, మూర్ఖులారా, ఈశ్వరానుగ్రహంతో వరాలు పొంది శంకించక బింకంతో కింకబూని శంకర భక్తుండైన నన్నే అహంకరించి పాడు చేస్తారా, నా ఆశ్రమం అంతా ధ్వంసం చేస్తారా, ఇదే మీకు నా శాపం. ఈ కాంతిశాలి అనేవాడు గుర్రంలాగా నేలంతా తొక్కేశాడు, ఆశ్రమం పాడు చేశాడు. వాడు కాంభోజ దేశంలో గుర్రమై పుట్టుగాక. ఇక రెండోవాడు ఉన్నాడు కళాధరుడు, పువ్వుల తీగలన్నీ తెంచి పువ్వులు కింద పారవేశాడు, సువాసన ఇచ్చే పువ్వులు కింద పారవేశాడు.
కాబట్టి సువాసన మీద తల్లి కస్తూరి మృగమై అసలు కస్తూరి తన బొడ్లోంచే వస్తుందనే విషయం తెలియక అల్లాడిపోగాక అని చెప్పించాడు. ఇప్పటికీ కస్తూరి మృగానికి తన బొడ్డులో నుంచే సువాసన వెదజల్లే కస్తూరి వస్తుందని తెలియదండోయ్. ఆ వెర్రి మృగం ఏం చేస్తుందో తెలుసా, దాని బొడ్డులోంచి కస్తూరి వస్తుంది, ఆ సువాసన పీల్చుకుని ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా ఈ పరిమళం అని తిరుగుతుంది అనమాట. పరిమళం కోసం వేరే చోటకి పెడుతుందిట. నిజానికి పరిమళం ఎక్కడుంది, దాని బొడ్డులో ఉంది. దాని బొడ్డులో నుంచి వచ్చే కస్తూరి సువాసన ఇస్తుంది, ఆ విషయం దానికి తెలియక ఎక్కడుంది, వేరే పెర్ఫ్యూమ్ అని తిరుగుతుందిట. మా గుళ్ళో ఒకడున్నాడు, ఓ పిచ్చాడు, చాలా కాలం నుంచి గుళ్ళోనే జీవిస్తున్నాడు. ఫోన్ మోగిందనుకోండి, వాడి జేబులోనే మోగుతుంది అనమాట. టింగ్ టింగ్ అంటే అలా చూసి కాదు చెప్పినాక, ఎక్కడండి ఫోన్ మోగుతుంది అంటాడు వాడు. ఇంతకీ ఫోన్ మోగుతున్నది వాడి జేబులో, వాడి జేబులో ఫోన్ మోగుతుందని కూడా వాడికి తెలియదు. అందుకే ఇంటి పేరు కూడా ఎమ్మని పెట్టారులేండి. ఏం చేస్తాం, మతిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు, మెంటల్ వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళకి తెలియదు. అలాగే కొంతమందికి తమ పక్కనే భగవంతుడున్నా ఆ భగవంతుడిని గుర్తించే శక్తి ఉండదు. కస్తూరి మృగమునకు తన దగ్గర నుంచే కస్తూరి వస్తున్నది, అది సువాసన వెదజల్లుతున్నదనే విషయము కూడా తెలియదన్నమాట. అలాంటి మృగమై పుట్టు అనగా వెంటనే కాంతిశాలి గుర్రంగా అయిపోయాడు, కస్తూరి మృగంగా మారిపోయాడు కళాధరుడు. ఇద్దరికీ దిమ్మ తిరిగింది, అహంకారం తొలగిపోయింది, శాపానికి గురైన వెంటనే వాళ్లల్లో ఉన్నటువంటి పొగరంతా అణిగిపోయింది. అయ్యో ఎంత పొరపాటు చేశాము, ఏ గురువుని కటాక్షం వల్ల మేము ఈ శక్తి పొందాము, ఆ గురుణ్ణి తిరస్కరించాం, సమస్త లోకాలకి గురుడైన హరుడిని తిరస్కరించి మేమే గొప్పవాళ్ళు అనుకున్నాం, ఇలా గొప్పవాళ్ళు అనుకుని అహంకరించటం వల్ల మనకున్న శక్తులు పోయాయి, ఇప్పుడు పశువులమైపోయామని ఏడుస్తూ ఇద్దరు దుర్వాసుడి కాళ్ళ మీద పడిపోయారు. అవ్యాజ కరుణామూర్తి, మేము చాలా పొరపాటు చేశాం అని ఏడ్చేట బతిమాలుకున్నారు, పశువులమై బతకలేమన్నారు. అప్పుడు ఆయన జాలి పడిపోయాడు పాపం. అయ్యో నాయనలారా, మీరు అహంకరించారనుకోండి, నేను మాత్రం అంత తొందరపడి చెప్పించాలా, ఏం చేస్తాం, కాలప్రభావం ఇది, మీ అహంకారం వల్ల నా ఆశ్రమం అంతా పాడు చేశారు, పాడు చేయడంతో నాకు కోపం వచ్చి తొందరపడి చెప్పించాను, శాపం వెనక్కి తీసుకోలేను, కానీ శాపము తొలగడానికి ఒక అవధి పెడతాను, శాపావధి అంటే శాపం ఎప్పుడో ఒకప్పుడు తొలగేటట్టుగా ఒక లిమిట్ పెడతాను, ఒక పరిధి పెడతాను, దానికి శాప విమోచనం అని పేరన్నమాట, అది ఇస్తాను మీకు. మీలో ఒకడేమో కాంబోజ దేశంలో అశ్వంగా పుట్టి ఆ తర్వాత వజ్రాంగుడనే రాజుగారికి గుర్రం అవుతాడు, రెండోవాడు అరుణాచలానికి దగ్గరలో ఉన్న అడవిలో కస్తూరి మృగంగా పుడతాడు. ఒకప్పుడు వజ్రాంగుడు ఈ గుర్రం ఎక్కి కస్తూరి మృగాన్ని తరుముతాడు. అప్పుడు మీ ఇద్దరూ ఒకరు చుట్టొకరు 3 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తారు, అరుణాచలం అనేటటువంటి కొండ చుట్టూ తిరుగుతారు. ఆ కొండ చుట్టూ తెలిసి కానీ తెలియక కానీ భక్తితో కానీ భక్తి లేక కానీ చెప్పులు వేసుకొని కానీ వేసుకోక కానీ వాహనం ఎక్కి కానీ ఎక్కక కానీ ఏ వంకతో ప్రదక్షిణ చేసినా చేసిన వాళ్ళకి భూమండలము చుట్టూ ప్రదక్షిణ చేసిన మహాఫలితం లభిస్తుంది. అంటే ఆ కొండ చుట్టూ ఒకసారి తిరిగితే భూమి చుట్టూ ఒకసారి తిరిగినట్టు, 3 సార్లు తిరిగితే ముమ్మారు భూ ప్రదక్షిణ చేసిన మహాఫలితం పొందుతారు. చూసారా, జ్ఞానతః అజ్ఞానతః వా, తెలిసి కానీ తెలియక కానీ ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుందిట, చెప్పులు వేసుకొని కానీ వేసుకోక కానీ ఎలా తిరిగినా పుణ్యం వస్తుంది, వాహనం ఎక్కి కానీ ఎక్కక కానీ ప్రదక్షిణ చేసినా భూప్రదక్షిణ ఫలితం వస్తుంది. ఇంకా భక్తితో చేస్తే ఇంకెంత ప్రదక్షిణ ఫలితం వస్తుందండి, తెలియక చేసినా ప్రదక్షిణ ఫలితం వస్తుందట, ఇంకా తెలిసి చేస్తే సంపూర్ణ ఫలితం వస్తుంది అనగానే అలాగేనండి అన్నారు. ఇదిగో ఈ పెద్దవాడు కాంతిశాలి అన్నవాడు గుర్రమై కాంభోజ దేశం చేరాడు. ఆ తర్వాత వాడు వజ్రాంగుడు అనే రాజుగారి దగ్గర చేరాడు, వజ్రాంగుడు ఆ గుర్రాన్ని కొన్నాడు, కళాధరుడేమో కస్తూరి మృగం అయ్యాడు. మేమే వాళ్ళం, చేసిన పాపం వల్ల ఈశ్వరుణ్ణి ధిక్కరించటం వల్ల మహానుభావుడైన దుర్వాసుని ఆశ్రమం పాడు చేసి ఆయన శాపానికి గురి ఎన్నాళ్ళటి నుంచో అలమటించిపోయాం, పశువులమైపోయాం, గడ్డి తింటూ మమ్మల్ని మేము మర్చిపోయాం, అందుకే గ్రుడ్డి బతుకు కంటే ప్రమాదకరమైన బ్రతుకు మరొకట్లేదు, పుట్టుకతో గుడ్డివాడి కంటే
అహంకారంతో కన్ను మిన్ను కానీ గుడ్డివాడు ఉంటాడే వాడు ప్రమాదకారుడు. జాత్యంధుని కంటే అహంకార గర్వితుడైనటువంటి అంధుడు ప్రమాదకారి. అందుకే మీకు ఎప్పుడు పురాణాలు ఏమన్నారు, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి కంటే డేంజర్. ధృతరాష్ట్రుడికి పుట్టుకతో కళ్ళు లేవు, వీడికి అహంకారంతో కళ్ళు కనపడకుండా పోయాయి. వీడి వల్ల కులం నాశనం అయిపోయింది. మహాత్మ, ఎంత అదృష్టవంతులు అనుకున్నాం మేము. నీకు ఒక విషయం చెబుతాం విను. పూర్వం నందనవనానికి ఒక అధిష్టాన దేవత ఉన్నది. ప్రతి తోటకి ఒక అధిష్టాన దేవత ఉంటుంది, దాన్ని వనదేవత అంటారు. ఇప్పుడు నల్లమల అడవులు ఉన్నాయి శ్రీశైలం దగ్గర, ఆ అడవులకు ఒక దేవత ఉంటాడు, అధిష్టాన దేవత. చెట్ల దేవతలు వృక్ష దేవతలు అంటారు. మొత్తం వనమునకు దేవతను వనదేవత అంటారు. కొండలకు కూడా దేవతలు ఉంటారు. కొండలు, చెట్లు, వనములు ఇవి రెండు రూపముల్లో ఉంటాయి. ఒకటి స్థావరము, రెండవది జంగమము. స్థావరము అంటే కదలకుండా ఉండుట. రాయి కదలకుండా పడి ఉంటుంది, కొండ కదలకుండా ఉంటుంది. ఆ బండలతో కదలకుండా ఉన్నటువంటి రాతి యొక్క రూపాన్ని స్థావరం అంటారు. అలాగే చెట్టు చోట నాటబడితే కదలకుండా అలాగే పడి ఉంటుంది. అది అక్కడ నుంచి ఇంకోటి ఎవడన్నా తీసుకెడితే తప్ప అది ఇంకో చోటకి వెళ్ళలేదు. దాన్ని స్థావరము అంటారు. వనదేవతలు కూడా అలాగే స్థావరంగా కదలకుండా ఉంటాయి. మొత్తం అడివంతా కలిపి దేవత కనుక. ఇక జంగమము అంటే ఒక చోట నుంచి ఒక చోటికి కదలి వెళ్ళేటటువంటి రూపం అన్నమాట. వృక్షదేవతలు ఒక స్త్రీగా మారి ఒక చోట నుంచి ఒక చోట కొంత దూరం వెళ్ళగలుగుతాయి, ఎక్కువ దూరం వెళ్ళలేవు. వనదేవత 8 మైళ్ళ వరకు వెళ్ళగలుగుతుంది. కొండలు కూడా అంతే. ఇప్పుడు వింశ్యపర్వతం ఉన్నాడు, అతడు ఒక రాజు కింద మారి ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళగలడు. హిమవంతుడు ఉన్నాడు, ఒక చోట నుంచి ఒక చోటికి పురుష రూపంతో వెళ్ళగలడు. నదులు కూడా అంతే, స్త్రీ రూపంలో ఎక్కడికైనా వెళ్ళగలుగుతాయి. అంటే గంగ అక్కడ నదిగా నీరుగా ప్రవహిస్తుంది, మళ్ళీ స్త్రీ రూపంలో ఇంకో చోటికి వెళ్ళగలదు. ఈ గంగ, గోదావరి, కృష్ణ, చర్మణవతి, కావేరి మొదలైన నదులు, గోమతి మొదలైనటువంటి నదములు ఇవన్నీ ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళగలవు, స్త్రీ రూపం ధరించి వెళ్ళగలవు. ఇలా వీటిని ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళేటటువంటి రూపములు కలిగినటువంటి వాటిని జంగమములు అంటారు. ఈ విధంగా కొండలకి, కొన్ని వృక్షములకి, కొన్ని వనములకు, కొన్ని నదులకు స్థావర జంగమ రూపములు రెండు ఉంటాయన్నమాట. అందుకే హిమవంతుడు స్థావరముగా అలా కొండగా ఉండగలడు, అక్కడుంటూనే ఇంకో చోటికి వెళ్ళే జంగమ రూపంతో వెళ్ళగలుగుతాడనమాట. శివుణ్ణి పూజించే వాళ్ళని ఎందుకు జంగములు అంటారు అంటే, వాళ్ళు నిలకడగా ఉండకుండా ఎప్పుడు ఒక చోట నుంచి ఒక చోటికి తిరుగుతారు కనుక వాళ్ళని జంగములు అన్నారనమాట. అలాగే ఎప్పుడు అలా కూర్చున్నాడు అనుకోండి, ఊళ్ళో కదలకుండా తిండి కొంప, వాడంతా జంగములే, వాళ్ళంతా స్థావరాలే. అలా కాకుండా తీర్థయాత్రలకు అప్పుడప్పుడు తిరిగితే మీరంతా జంగములు అవుతారనమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, స్థావరము కదలకుండా పడుండున్నది, జంగమము ఒక చోట నుంచి మరొక చోట నుంచి మరొక చోటకి కదలి వెళ్ళున్నది. అలాంటి అపూర్వమైనటువంటి శక్తి వనదేవతలకు ఉన్నది. నందనవనానికి ఒక అధిష్టాన దేవత ఉన్నది. ఆవిడ ఒక స్త్రీ రూపం ధరించి ఒక రోజున శివుని దగ్గరికి వెళ్ళింది. శివుడి చేతిలో ఒక పండు పెట్టింది. ఈ పండు పరమ పవిత్రమైన కల్పవృక్షపు పండు. ఈ కల్పవృక్ష ఫలం నీకు ఇష్టమైన వాళ్ళల్లో ఒకళ్ళకి ఇచ్చుకో, ఈ పండు తిన్నవాడు ప్రథమ పూజార్హుడు అవుతాడు, అందరిలోకి మొదటి పూజ అతనికే దక్కుతుంది అని ఆ పండు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. పోనీ శివుడు ఒక్కడు ఉన్నప్పుడు పెట్టిందా, పెట్టలేదు. ఆ సమయంలో శివుడికి ఓ పక్కనేమో గణేశుడు ఉన్నాడు గజముఖుడు, మరో పక్కన కుమారస్వామి ఉన్నాడు. కార్తికేయుడు గజముఖుడు ఉండగా పండు చేతిలో పెట్టి, ఈ పండు ఈ ఇద్దరిలో నీకు ఎవరంటే ఇష్టమో వాళ్ళ చేతిలో పెట్టు, ఈ పండు తిన్నవాడు ప్రథమ పూజ పొందుతాడు, అగ్ర పూజార్హుడవుతాడు అని ఓ బాంబు పేల్చెడిపోయింది. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది శివుడికి. ఆ పండు ఏం చేయాలి, పోనీ శివ నువ్వు తినేయి అంటే వదిలిపోయేది, తినమనలేదు. డబ్బులు నా చేతిలో పెట్టి గురువుగారు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అంటే పర్వాలేదు, ఫలానా పనికి వాడండి అంటేనే పెద్ద సమస్య. మళ్ళీ దానికి వాడకపోతే ఇది గొడవ, ఎంత గొడవ అండి ఇది. అందుకని ఎప్పుడైనా మీరు చేతిలో పెట్టేసినప్పుడు ఫలానా అని చెప్పకుండా ఇచ్చేసి వెళ్ళిపోండి, హాయిగా నాకు ఎలా కావాలంటే అలా వాడుకుంటాను. అలాగకుండా ఒకడు వచ్చి గోవు నిమిత్తం అంటాడు, ఇప్పుడు ఆ గోవు కోసం నేను మళ్ళీ ఎక్కడికో పెట్టుకుని నా గోశాలలో ఇవ్వాలి, అదో సమస్య. స్వేచ్ఛ ఇవ్వాలండి హాయిగాను, గురువుగారికి స్వేచ్ఛ ఉంటే ఎన్నో లాభాలన్నమాట. గురువు గారు ఈ బట్ట మీ చేతిలో పెట్టే ఈ బట్ట మీరే కట్టాలంటే ఎన్ని బట్టలు కడతాం మేము మాత్రం, పైగా పట్టుకొచ్చే బట్ట ఏమో గోచిగుడ్డ అంత ఉంటుంది ఒక్కోసారి, అలాంటి బట్ట పడతారు. మాకు కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటాయి కొన్ని బట్టలు, అయితే కొన్ని బట్టలు కట్టుకోలేము, గరుగ్గా ఉండి ప్రాణం తీసే బట్టలు ఉంటాయి, దానికి అంచు ఉండదు, చుంచులు అంటివి ఆ పంచులు, ఏదో పావలాకి 10 రూపాయలకి దొరికే పంచులు ఉంటాయి, అలాంటి పంచులు కట్టుకోలేము. అవి కట్టుకోండి, ఏం కట్టుకుంటారు చెప్పండి మీరు. ఇంకా అంతవరకు నయ్యం. ఒకసారి ఒక ఆవిడ ఒక తాంబూలం పట్టుకొచ్చింది, 2 తమలపాకులు, అందులో వక్క, మీరే తినాలి, ఈ వక్కనే తింటానా, ఆ వక్క ఒక నొక్కు నొక్కితే ఉన్న పళ్ళు ఊడిపోయేటట్టున్నాయి, చాలా డేంజర్ అవి, అసలు పొరపాటు తినలేము అన్నమాట. పాపం ఒక ఆయన ఉండేవాడు, చేదస్తుడు, ఎంగిలి తినకూడదని గురువుగారు ఎప్పుడో పురాణంలో చెప్పారట, అందుకని ఎప్పుడు ఎంగిలి తిన్ను అని నిర్ణయించుకున్నాడు. ఏది పురాణ కాలంలో, ఇప్పుడంటే కాస్త పర్వాలేదు అనుకోండి, పూర్వకాలంలో కాలినడకన ప్రయాణం చేసే రోజుల్లో ఎంగిలి తినను అని శపథం చేశాడు. మరీ వెర్రి చేదస్తుడు. ఓసారి పొరపాటున భార్య ఎంగిలి తిన్నట్ట, మొగుడు పిల్లలు అనుకో, మొగుడు పిల్లలు ఒకళ్ళు ఎంగిలి ఒకళ్ళు తినకుండా ఎప్పుడోకప్పుడు ఎలా కుదురుతుంది చెప్పండి. మరి ఈ అమాయకుడు భార్య ఎంగిలి తినగానే చిచ్చిచ్చి పొరపాటున భార్య యొక్క ఎంగిలి తిన్నాను, దీనికి ప్రాయశ్చిత్తంగా కాశీ వెళ్ళి కాశీ గంగని నోట్లో పోసుకుంటే అప్పుడు ఆ పాపం పోతుంది, ప్రాయశ్చిత్తార్థం కాశీ వెడతాననుకున్నట్ట. వెంటనే భార్యకి చెప్పి, నీ ఎంగిలి తిన్నాను దిక్కుమాలిందనా, ఇప్పుడే కాశీ వెళ్ళి ఆ గంగ నోట్లో పోసుకుని ఈ ఎంగిలి తిన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటానని బయలుదేరాడు. ఓ 2 రోజులు నడిచాడు. 3వ రోజున నడిచి ఓ సత్రంలో బస చేశాడు. ఆ సత్రంలో మంచి భోజనం పెడతారట, విస్తరాకు వేసి భోజనం పెట్టడం మొదలెట్టారు. ఈయన కూడా చక్క ఆ పోసిన బట్టి శుభ్రంగా చొక్కా గిక్కా లేకుండా అక్కడ కూర్చుని విస్తరాకులో కూర్చుని భోజనం వడ్డించాక ఆ పోసిన బట్టి శివుణ్ణి తలుచుకుని భోజనం చేశాడు. భోజనం చేసేసి ఆకు ఎత్తపోతూ, ఏమండి ఎంత బాగా పెట్టారండి భోజనం, ఇంత భోజనం ఎక్కడా బాగా తినలేదండి, మంచి భోజనం పెట్టారండి, ఆకు బారేస్తానండి అనగానే, ఆగండు అయి అన్నారు వాళ్ళు. అదేమిటి అన్నాడు ఆయన, భోజనం అంటే పెడతాం కానీ ఇక్కడ ఆకులు ఫ్రీగా దొరకండి మాకు, ఒక ఆకులో కనీసం 100 మంది భోజనం చేశాకే ఆకులు బయట పారేస్తామండి, మీకు ముందు 90 మంది తిన్నారు, మీరు 91, ఇంకో 9 మంది తిన్నాక ఈ ఆకులు పారేస్తాం, తిన్న వెంటనే ఆకు కడిగి ఇంకోటికేస్తారట, ఇలా ఇప్పటి వరకు 90 సార్లు కడిగాం, 91వ సారి ఇది కడగాలి, మళ్ళీ ఇంకో 9 మంది తినాలి, ఆఫ్టర్ 100 పర్సన్స్ ఈ ఆకు పారేస్తాం అన్నారట. ఈ బ్యాక్ బ్యాక్ కండ మొదలెట్టాడు. దిక్కుమాలు విస్తరాకులో 100 మంది తిన్నారట, అది ఎంత కడిగినా అది భయంకరం కదా, అందులో ప్లాస్టిక్ ఆకులను వస్తాయి, అవి కడిగేసి మళ్ళీ ఇంకోటికి పెడితే చచ్చిపోతాడు అవతల వాడు. పైగా ఎక్కడో చోట ఆకుల్లో ఎంగిలి మెతుకులు ఉండిపోతాయి. పైగా పెళ్ళం ఎంగిలి తిన్నందుకు కాశీ పెడదామంటే 90 మంది ఎంగిలి తినిపించారా మీరు నాయన బాబో అనుకుని, ఇంకా ఎక్కడ విస్తరాకులు పస్తాయించి అన్నం తిననుకుని బయలుదేరిపోయాట తిట్టుకుంటూ వాళ్ళని. ఇప్పుడు ఎలాగ ఆకలి వేస్తుంది, ఎక్కడో చోట తనంత తాను వండుకు తినాలి, అన్ని చోట్ల వండుకోవడం కుదరదు, అలాగే యాత్ర పడుతూ ఇంకొంత దూరం వెళ్ళాడు. ఓ చోట ఓ గంగాభాగీరథి సమానురాలు కనపడింది. అమ్మా నేను ఎక్కడ అన్నం తినడానికి జడుస్తున్నాను, ఎక్కడ ఎంగిలి ఉంటుందో ఎక్కడ మంగళం ఉంటుందో తెలియక, వండుకోవడానికి పాత్రలు ఇస్తే వండుకుంటానని కానీ ఎందుకునైనా వండుకోవడం, ఇప్పుడే పాయసం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాను, ఆ పాయసంతో నువ్వు తినేయందిట, అమ్మవారికి నైవేద్యం పెట్టిన పాయసం కనుక అప్పుడే వండింది కనుక ఎవరికీ పెట్టలేదు కనుక, పైగా ఎత్తడి గిన్నెలు ఉంది ఆ పాయసం, గిన్నె ఇచ్చేయమన్నాడు. ఆ గిన్నెలో ఉన్న పాయసం అంతా తానే 2 ఆకులు కోసుకుని తానే విస్తరాకు కొట్టుకుని, మళ్ళీ విస్తరాకులు అనుభవమైందిగా అందుకని విస్తరాకు కొట్టుకుని అందులో శుభ్రంగా జీడిపప్పు పాయసం వేసుకుని శుభ్రంగా తిన్నాడు. పాయసం తిన్నాక గిన్నె కడిగి ఆవిడ దగ్గర పెట్టి, అమ్మ వచ్చే జన్మలో అయినా సరే నువ్వు సౌభాగ్యవతిగా పుట్టుదుగాక, ఓ గంగాభాగీరథి సమానురాలా, నీ దయవల్ల పాయసం తిన్నానడు కానీ ఏం చేయండి ఆయన, ఇవాళేమో కార్తీక పూర్ణిమ, రాత్రికి తిందామని పాయసం వండుకున్నాను, అమ్మవారికి నైవేద్యం పెట్టి మూత పెట్టడం మర్చిపోయాను, ఇంతలో మా పెంపుడు కుక్క వచ్చి అందులో మూతెట్టి తింది, ఎలాగో కుక్క తిన్న పాయసం అవతల భారీయాలి కదా, ఎవడో దిక్కుమాలాడు దొరకపోతాడు అనుకున్నాను, నువ్వు దొరికి ఉంది తినేసామని. ఆ 90 మంది మనుషుల ఎంగిలి కంటే ఇప్పుడు కుక్క ఎంగిలి ఒకటి, పైగా ఆ కుక్క ఎంగిలి కూడా వీధి కుక్క, దాన్ని పెంచుకుంటుంది ఇటు, పైగా ఇక్కడికి వచ్చే ముందు బయట ఎముక నాక్కుంటూ వచ్చిందిట, చిచ్చిచ్చిచ్చి ఇంకా ఏ ఇంట్లో నువ్వు పాయసం కూడా తిన్నని మహాబాధ పడిపోయి ఇక్కడి నుంచి బయలుదేరాడు మంది. ఏం చేస్తాడు, ఆకలి వస్తుంది, వండుకుంటే కానీ దిక్కు లేదు, ఎవరిని నమ్మడానికి లేదు, అందుకని తనే ఏదో కష్టపడి ఎవరినో ఒకరిని అడుక్కొని గిన్నెలు అడుక్కొని ఆ గిన్నెలు కూడా కొత్త కుండలు కొనుక్కుంటూ ఎక్కడికక్కడ వెళ్ళి పాత కొండలు అయితే ఆ కొండలో ఏముండారో తెలియదు, రొయ్యల పకోడి ఉండారో చేపల కూర ఉండారో అని అనుకుని ఎక్కడికక్కడ కొత్త కొండలు కొనుక్కుంటూ వండుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వెళ్ళాడు. ఓ చోటకి వెళ్ళాక విపరీతంగా దాహం వేసింది. ఎవరినైనా మంచినీళ్ళు అడుగుదామంటే ఆ గ్లాస్ ఏమిటో తెలియదు, అసలే చేతస్తుడు కదా. అందుకని చివరికి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు అన్నం అంటే ఎవరన్నా పెడితే భయం, ఎవరన్నా పాయసం పెట్టినా భయమే, మంచినీళ్ళు ఇస్తే ఆ గ్లాసు గురించి భయమే. అందువల్ల చెరువు దొరికేదాకా ఎక్కడా మంచినీళ్ళు తాగను, ఏ నదిలోనూ నీళ్లు తాగుతాను, ప్రస్తుతానికి ఒక వక్క పలుకుంటే ఈ వక్కను ఒట్లో పెట్టుకుంటే కొంచెం దాహం తగ్గుతుంది అన్నట. ఎందుకంటే తీవ్రంగా దాహం వేస్తున్నప్పుడు ఒక పోక చెక్క ఒక వక్క దాన్ని నోట్లో పెట్టుకుంటే నీరూరి లోపల లోపల దాహం కొంతవరకు తీరుతుంది అన్నమాట, మంచినీళ్ళు తాగిన అనుభూతి కలుగుతుంది. అందుకని ఒక వక్కెమ్మనగానే ఆవిడ లోపలికి వెళ్ళి ఈ తమలపాకుల్లో పెట్టే పచ్చి వక్క ఒకటి పట్టుకొచ్చి ఇచ్చింది, గట్టి వక్క ఒకటి. ఆ వక్క తీసుకుని పంటి కింద పెట్టి పటక్కన కొరికాడు. వెంటనే ఆవిడ, నీ పళ్ళు ఎంత గట్టివిరా నాయన, ఈ వక్క ఇప్పటివరకు 200 మందికి ఇచ్చాను, పంటి కింద పెట్టి ఒక్కడూ కొరకలేక మళ్ళీ నా చేతిలో పెట్టాడు, నువ్వు పంటి కింద పెట్టి పటుక్కును కొరికేవంట, ఈయన స్టాప్ కాసి అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి చెప్పొచ్చింది ఏమిటంటే మాయదారి గొడవ. కాబట్టి ఇప్పుడు ఎందుకు చెప్పాను ఇంత కథ మీకు, వక్కాను తమలపాకులు ఇచ్చేది ఒక ఆవిడ, ఇది మీరే తినాలి గురువు గారు అంటుంది, ఎంతమంది కొరికారో దాన్ని పోని, నాకు అసలు తాంబూలం అలవాట్లేదు, ఇప్పుడు ఆవిడ ఇచ్చింది కదా నేను తింటాను చెప్పండి. కాబట్టి ఎవరికైనా దానం చేసినప్పుడు చేసేయండి అంతే, ఇది ఫలానా పనికి అనకూడదు, అదో పెద్ద ఇబ్బంది. ఇప్పుడు శివుడి దగ్గరికి పట్టుకొచ్చి వనదేవత పండిచ్చి ఈ పండు ఈ ఎవరికి ఇష్టమో వాళ్ళకి ఇయ్యి అంది, ఆ పండు తిన్నవాడు అగ్ర పూజారుహుడు అవుతాడు పైగా అని ఆవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడు గజముఖుడు వచ్చాడు, గణపతి వచ్చాడు, నాన్నగారండి నాన్నగారండి ఆ పండు నాకు ఇవ్వండి అన్నాడు. లేదు నాన్నగారు పండు నాకే అన్నాడు కుమారస్వామి. మళ్ళీ ఇద్దరికి మధ్యలో నాకంటే నాకంటూ వాదోపవాదాలు బయలుదేరాయి. ఈ పండు నాకే ఇవ్వాలంటాడు గణేశుడు, కాదు ఈ పండు నాకే కావాలంటాడు కార్తికేయుడు. ఇప్పుడు శివుడు బాగా ఆలోచించి, బాలకులారా నాకు పెద్ద చిక్కు వచ్చింది, ఇప్పుడు ఈ పండు ఎవరికి ఇవ్వాలో నాకు తెలియటం లేదు, ఇది ఈశ్వరుడికి తెలియట్లేదుట, అందుకే అది ఈశ్వరలేలన్నారు శివలేలు ఇది. అందువల్ల మీ ఇద్దరికి ఓ పోటీ పెడుతున్నాను, భూమండలము చుట్టూ 3 సార్లు తిరిగి ఎవరు ముందుగా నా దగ్గరకు వస్తారో వారి చేతులు ఈ పండు పెడతాను, వాడే అగ్ర పూజారుహుడు అవుతాడు అన్నాడు ఆయన. వెంటనే కుమారస్వామి వారు మయూర వాహనం మీద జామ్మ ఎగిరిపోయారు, షణ్ముఖుడు కదా తెలివైన వాడు కనుక వెళ్ళిపోయాడు మయూర వాహనం మీద. ఆయన అలా వెళ్ళడంతో విఘ్నేశ్వరుడు పరుగు పరుగున అరుణాచలం వచ్చి అరుణాచలం చుట్టూ 3 సార్లు తిరిగాడు. తిరగగానే వెంటనే పండు ఆయన చేతిలో పెట్టి, పండు తినవు గనక భవిష్యత్తులో నువ్వే విఘ్నేశ్వరుడు అవుతావు గణాధిపతి అయిపోతావు అన్నాడు ఆయన. ఇది ఒక అద్భుతమైన కథ. దీని తర్వాతే మళ్ళీ 2వసారి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయటం, తీర్థయాత్రలు చేయటం, ఆ తర్వాత ఆయన గణపతి అవ్వడం జరిగింది. అసలు ముందు కథ ఇది. ఏమంటే కుమారస్వామికి తెలియదా శివపుత్రుడు శివుడు తర్వాత శివుడు ఆయన, విఘ్నేశ్వరుడికి తెలియదా అరుణాచల మహిమ చాటడానికి అన్నదమ్ములు అలా నటించారు. తెలిసి కానీ తెలియక కానీ మనం వాళ్ళు కూడా అన్నదమ్ములు కొట్టుకున్నారట, లేకపోతే కుమారస్వామి మయూర వాహనం మీద వెళ్ళాట అని అనుకుంటే మనం బొట్లో పడిపోయినట్టు అనమాట. వాళ్ళు శివపుత్రులు మహాశక్తివంతులు, అన్నీ ఎరుగుండి కూడా నాయనలారా ఎవరైనా పండు పట్టుకొస్తే తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొస్తే మీరిద్దరూ కొట్టుకోకండి అన్నదమ్ములు భవిష్యత్తులో, ఒకవేళ కొట్టుకున్నా తెలివితేటలతో పరమాత్మ చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి, అరుణాచలానికి ప్రదక్షిణ చెయ్యండి, అరుణాచల ప్రదక్షిణ అంటే భూమండల ప్రదక్షిణతో సమానమని చెప్పడానికి లీల వాళ్ళు చూపించారు. ఈ విధంగా శివుడు గణపతికి పండించి ఆ తర్వాత వచ్చిన కుమారుణ్ణి చూచావా నాయన అరుణాచలం ఎంత గొప్పదో, నాకు అరుణాచలమునకు తేడా లేదు, శివపార్వతులు ఇద్దరము కలిసి లింగరూపములో కొలువై ఉన్న దివ్యక్షేత్రం అరుణాచలము, అది సాక్షాత్తు మహేశ్వర స్వరూపము, అరుణాచలమిత్యేవ తదిదం ఖ్యాతిమేష్యతి, నేనొకప్పుడు ఇక్కడ లింగరూపం ధరించడం వల్ల అగ్నిస్తంభ రూపం ధరించడం వల్ల ఇది అరుణాచలము అని పేరు పొందింది, అత్ర తీర్థంచ బహుధా భవిష్యతి మహత్తరం,
ఇక్కడ ఒక తీర్థస్థలం ఏర్పడుతుంది. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అవుతుంది ఇది. చాలా గొప్ప తీర్థం అవుతుంది. ఇక అరుణాచలము వంటి క్షేత్రం మరొకటి లేదనే పేరు దీనికి వస్తుంది. ముక్తిరప్యత్ర జంతూనాం వాసేన మరణేన చ అర్చయత్వాత్ర మామేవ లింగే లింగినమీశ్వరం. ఇక్కడ మరణించినవాడు, ఇక్కడ నివసించినవాడు ముక్తి పొందుతాడు, సందేహం లేదని చెప్పేశాడు ఆయన. వాసేన ఇక్కడ నివసించటము చేత, మరణేన చ మరణించడము చేత, ఏ ప్రాణులకైనా సరే, ఎటువంటి ప్రాణులకైనా ముక్తి వస్తుంది. పశువులు, కీటకములు, చీమలు, దోమలు కూడా ఇక్కడ మరణించటం వల్ల, ఇక్కడ దీర్ఘకాలము నివసించటం వల్ల ముక్తి పొందుతాయంటే ఇక మానవులు ముక్తి పొందడంలో ఆశ్చర్యమేమున్నది? ఇక్కడ నా లింగమును అర్చించిన వాడు శివుడే అయిపోతాడు. ఇక్కడ నా లింగమును, నా శివలింగమును పూజించిన వాడికి నాకు తేడా ఉండదు. ఇక్కడ శివలింగమును పూజించిన వాడు సాక్షాత్తు శివుడవుతాడు. సాలోక్యంచైవ సామీప్యం సారూప్యం సారిష్టిరేవచ సాయుజ్యమితి పంచైతే క్రియాదీనాం ఫలం మతం. సాధారణంగా మనకి తెలుసున్నవి నాలుగే. మోక్షం అంటే సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము. కానీ శివుడు ఐదోది సారిష్ణి అని ఒక కొత్తది పెట్టాడు. అందులో సాలోక్యం కైలాసానికి వెళ్ళుట, శివుడి దగ్గరికి వెళ్ళడం, శివుణ్ణి చూడడం. శివుణ్ణి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు కనుక కైలాసంలో ఆ ముక్తికి సాలోక్యం అని పేరు. ఇక సామీప్యం చూడడం వేరు, దూరంగా ఉన్నవాడు నన్ను చూస్తాడు, కానీ దగ్గరగా ఉండి చూడడం వేరు కదండి. దగ్గరగా ఉన్నప్పుడు ఆ కాంతి వేరు, ఆ చేష్టలు వేరు, ఆ ప్రభావం వేరు. శివుడికి దగ్గరగా ఉండుట కేవలం దగ్గరగా కూర్చోవడం అని కాదు, మానసికంగా దగ్గరగా ఉండుట. ఇక్కడ చాలామంది ఉంటారు కానీ గురువుగారి మనస్సులో ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు మీకేం తెలుసు? అందరూ ఎవరికి వాళ్ళే, మా గురువుగారండి, ఆయన మా గురువుగారండి, ఆయనకి మేము శిష్యులం అండి అన్నా గురువుగారు మనస్సులో కొంతమందిని మాత్రమే ఎక్కువ తలుచుకుంటారు. అలా మనస్సునకు చేరువుగా ఉన్నవాళ్ళని సమీపముగా ఉన్నవాళ్ళు అంటారు, దానిని సామీప్యము అంటారు. గుర్తుపెట్టుకోండి, కైలాసానికి వెళ్ళినా కైలాసంలో ఉన్న ప్రమదగణములు అందరూ శివుడికి ఇష్టలు అయ్యి ఉండరు, అందులో కొంతమంది ఆయనకి బాగా దగ్గరగా ఉంటారు. ఇప్పుడు నందీశ్వరుడు ఉన్నాడు, ఆయనకంటే దగ్గరగా ఆయన మనస్సులో చేరిన వాడు ఎవడుంటాడు? జయుడు, విజయుడు, భృంగి, చండి, భృంగిరిటి, ఇలాంటి వాళ్ళు కొంతమంది శివుడికి బాగా దగ్గరగా ఉండగలుగుతారు. ఎప్పుడు శివుడు మనస్సులో వాళ్ళని తలుచుకుంటాడు, దీన్ని సామీప్యము అంటారు. ఇక మూడవది సారూప్యము. అచ్చము శివుడు ఎలా ఉంటాడో అలా ఉండుట. శివుడికి 10 చేతులు, 5 ముఖములు ఉంటాయి, తెల్లగా ఉంటాడు, శూలం ధరిస్తాడు. అలాగే కొంతమంది భక్తులు ఆయన వంటి రూపం ధరిస్తారు, దానికి సారూప్యం అని పేరు. సరూపస్య భావ సారూప్యం, అనగా శివుడు ఎట్లుండునో వీడు అట్లే ఉంటాడు. కృష్ణ భక్తులు కూడా అంతే. ఉద్ధవుడు అని ఒకడు ఉన్నాడు, ఉద్ధవుడికి కృష్ణుడు తన రూపం ఇచ్చాడు, అందుకని ఉద్ధవుడు ఎక్కడికైనా వెడితే కృష్ణుడేమో అని భ్రమపడేవారటండి గోపికలు. ఇంతెందుకు? గోపికల దగ్గరికి కృష్ణుడు ఉద్ధవుడిని పంపాడు. నేను ఇప్పుడు ప్రస్తుతం చాలా హడావిడి పనుల్లో ఉన్నాను, ఏదో ఒక సమయంలో మీ దగ్గరకు వస్తాను, మీకు దర్శనమిస్తాను అని ఉద్ధవుని ద్వారా కబురు పెట్టాడు. ఇప్పుడు ఈ ఉద్ధవుడు బృందావనం రాగానే గోపికలు ఆయన చూచి భ్రమపడ్డారట. రాజీవక్షుడు సుందరాస్యుడు మహోరస్కుండు పేతాంబరుండ అజాను ప్రతితుండు. ఈ వచ్చినవాడు తామర పువ్వులాంటి కళ్ళు కలిగినవాడు, అందమైన ముఖం కలిగినవాడు. ఆయన చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. మోకాళ్ళ వరకు చేతులున్నాయి. మా రాజీవాక్షుని భంగి నుండి నన్నుచును, అచ్చమ్మ కృష్ణుడిలాగే ఉన్నాడు అనుకున్నారు అని దగ్గరకు వచ్చారు. తీరా దగ్గరకు వచ్చాక అప్పుడు అర్థమైంది, కృష్ణుని వలే ఉన్నాడు కానీ కృష్ణుడు కాడు, ఆయన ఒరిజినల్, ఈయన డూప్లికేట్ అని అర్థమైపోయింది. కానీ సామాన్యుడికి తెలియదుటది, గోపికలు కాబట్టి కనిపెట్టారు. ఎక్కువ మంది ఉద్ధవుడిని చూస్తూ కృష్ణుడు అనుకునేవారట. కృష్ణుడు కొడుకు ప్రద్యుమ్నుడు చూచి ఆడవాళ్ళ దగ్గర కంటే వచ్చి ఆవండి అని తీరా దగ్గరకు వచ్చి సిగ్గుపడి వెళ్ళేవారట. అంటే అచ్చం కృష్ణుడిగా ఉన్నాడనమాట, నోట్లోంచి ఊడిపడినట్టుగా ఉన్నట్ట. అసురఖండను మారటమూర్తియో యనన్, కృష్ణుడికి మరొక మారు రూపమా అన్నట్టుగా ఉండేవాడు. ఇలా కొంతమందికి ఆయన రూపం ఇచ్చాడు. అలాగే మాలాకారుడు, మాలలు కట్టుకునే సుధాముడు అనేవాడికి కూడా తన రూపం ఇచ్చాడు. ఆయన మధురానగరంలో తిరుగుతూ ఉంటే తొందరపడి కొంతమంది వచ్చి కృష్ణ అనేవారట, తీరా బుధం మీద చేసాక కృష్ణుడు కాదనుకునేవారట. చూచారా మరి, ఇది సారూప్యము అంటారు దాన్ని.
ఇలా నంది భురుంగి ఇలా కొంతమంది ఉంటారు. వీళ్ళని చూస్తే శివుణ్ణి చూసినట్టు అనిపిస్తుందన్నమాట. జయ విజయులను చూస్తే శివుడే అనుకునేవారు చాలామంది అన్నమాట. కాబట్టి దాన్ని ఏమంటారు? సారూప్యం. ఇక నాలుగవది సారిష్ణి. అంటే శివుడిలా ఉండడు, కైలాసంలో ఉంటాడు. శివుడి శక్తులు ఎక్కువగా అతని దగ్గర ఉంటాయి. శివుడికి ఉన్న చాలా శక్తులు, శివుడిలో ఉన్న దివ్య శక్తులు కలిగి ఉన్నవాడిని సారిష్ణి అంటారు. ఎప్పుడన్నా శివుడు తన బదులుగా పంపాలంటే వీళ్ళని పంపుతాడనమాట. కాబట్టి వీళ్ళ దగ్గర అచ్చం శివుడి శక్తులు ఉంటాయి. కాలభైరవుడు ఉన్నాడు, శివుడి శక్తికి ఆయనకి తేడా లేదు. వీరభద్రుడు ఉన్నాడు, శివుడి శక్తులన్నీ ఆయనలో ఉంటాయి. కాబట్టి వీరభద్రుడే శివుడేమో అనుకునేవారు, కాలభైరవుడే శివుడేమో అనుకునేవారు. ఇలా కొంతమందికి తన సంపూర్ణ శక్తులు శివుడిచ్చాడు. వారందరూ కూడా సారిష్ణి అనే ముక్తిని పొందినవారు. అక్కడికి సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సారిష్ణి ఈ నాలుగు అయ్యాయి. ఆఖరిది ఐదోది సాయుజ్యము. అనగా ఇక వాడు ఉండడు, పూర్తిగా శివుడిలో కలిసిపోతాడు. ఓ చెంబుడు నీళ్లు తీసుకెళ్ళి కాలువలో కలిపేయండి. ఇప్పుడు ఈ చెంబుడు నీరు ఎలా ఉందో మీకు తెలుస్తుందా? తెలియదుగా. ఎందుకని? చెరువులో ఈ నీళ్లు కలవగానే ఈ నీరు చెరువుల్లో లీనమైపోయింది, చెరువు అయిపోయింది. ఈ ఫ్లాస్కులో ఉన్న నీళ్లు పట్టుకెళ్ళండి, హుస్సేన్ సాగర్లో కలపండి. ఈ నీళ్లను మీరు మళ్ళీ కనిపెట్టగలరా? ఎందుకని? ఈ పెసర నీళ్లు అందులో కలిసిపోయాక రేపటి నుంచి ఇది అందులో నీరే, చెరువు నీరే. ఈ చెరువు నీరు పట్టుకెళ్ళి గంగానదిలో కలపండి, అప్పుడు చెరువు లేదు, గంగే అంటాం. గంగలో నీళ్లు కలిపాక విడిగా నీళ్లు ఉండవు, అది గంగ అయిపోతుంది. ఇప్పుడు ఈ నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది, అప్పుడేమంటాం? నది అనం, సముద్రమే అంటాం. ఎన్ని నదులు వచ్చి కలిసినా చివరిక నీరంతా సాగరమే అయిపోతుంది. అలాగే ఈ ఆత్మలన్నీ నదుల వంటివి. ఈ జీవాత్మలనే నదులన్నీ పరమాత్మలో కలిసిపోతే ఇక నదులు ఉండవు, మొత్తం సాగరమే అయిపోతుంది. కాకపోతే మన సాగరం ఉప్పునీరు, ఎంత గంగైనా అందులోకి వెళ్ళాక ఉప్పు నీరుగా మారుతుంది. కానీ పరమాత్ముడు పరమ పవిత్రమైన సుధా సముద్రం, అమృత సముద్రం. ఈ జీవాత్మలు అందులో కలిసిపోతే అమృత స్వరూపులు, నాశనము లేని వాళ్ళు అయిపోతారు, సుధా సముద్రం అయిపోతారు. అందుకని కొంతమంది మాకు సాలోక్యం వద్దు, సామీప్యం వద్దు, సారూప్యం వద్దు, సారిష్ణి వద్దు, సాయుధ్యం కావాలి, శివ సాయుధ్యం పొందాలి అనుకుంటారు. అంటే ఇక శివుడిలో కలిసిపోతే ఇక ఏ గొడవ ఉండదు, ఆయనలో ఉండిపోయి ఆయనైపోయి అన్నీ అనుభవించవచ్చు, అన్ని రకాలైన మహిమలు ప్రదర్శించవచ్చు, లీనమైపోయాక మళ్ళీ బయటకు వస్తామనే బెంగ ఉండదు. అలాగని మనం ఎవరో మనకు తెలుస్తుంది, లోపలుండి చూస్తాంట. ఆ ఆనందమే వేరన్నారు. అది అనుభవించిన వాడికి తప్ప చెబితే అర్థం కాదు. అనుభవించాలంటే ఇలాగే గురువుగారు చెప్పిన పురాణాలు నిత్యం వినాలి. ఓ పూట విని 5 రోజుల తర్వాత మళ్ళీ వింటామంటే కాకుండా. అందుకనే ఈ లైవ్ ఇవ్వడం. లైవ్ ఇస్తే లాభం ఏమిటి? అందరూ ఇక్కడికి రాలేరు కదండి పాపం, ఎవడు ఉద్యోగాలు, ఎవడు హడావిడి వాడది. కాబట్టి ఇంట్లో కూర్చుని కూడా వినొచ్చు, ఇవాళ వచ్చింది రేపు కూడా వినొచ్చు. అలా విని ఎంతోమంది తరిస్తున్నారు. కానీ మొత్తం వినడం ముఖ్యం అన్నమాట. సంపూర్ణ పురాణమును శ్రద్ధాసక్తులతో విన్నవాడు ఏదో ఒకనాటికి నాలుగింటిలో కానీ లేక ఐదోదైన సాయుధ్యం కానీ పొందుతాడు. సాయుధ్యం కొంచెం కష్టం అనుకోండి, ఆ మిగతా నాలుగు చాలు. కైలాసంలో హాయిగా శివుడి దగ్గర ఆయన చూస్తూ ఉండడం, లేదా ఆయన మనస్సులో ఉండడం, లేదా ఆయన రూపం పొందడం, ఆయన శక్తులు పొందడం కంటే భాగ్యమే ఉందండి. సాయుధ్యం ఆశించకండి, కానీ ఈ నాలుగు ఆశించండి. నాకైతే శివుడి దగ్గర ఎలా కూర్చుని ఆయన చెప్పిన పనులు చేస్తూ ఆయన దగ్గర కూడా పురాణం చెప్పాలి, సప్తాహాలు చేయాలను. శివుడి దగ్గర శివుడు ఎదురుగుండా కూర్చుని ఆయన కథలు చెబితే ఎంత ఆనందం అండి. వైకుంఠానికి వెళ్ళి వైకుంఠంలో విష్ణువు దగ్గర ఆయన పురాణం చెప్పడం, అమ్మవారు మణిద్వీపానికి వెళ్ళి అమ్మవారికి పురాణం చెప్పడం అంటే అవి బాబోయే అదృష్టం అంటే మాట. అక్కడికి వెళ్ళాక ఇంకా ఏ విధంగా ఉండదు. సెల్ ఫోన్లు కొనుక్కోవాలి, దానికి రీఛార్జ్ చేసుకోవాలి, మైకులు పెట్టించుకోవాలి, రోజు తాతగారి గారికి ఎక్కడికి రావాలి, ఏ విధంగా లేదు. హాయిగా వైకుంఠం అది. అక్కడికి వెళ్ళిపోతే ఆ ఆనందం వేరు. ఆ ఆనందం విడిచిపెట్టి భూలోకానికి రావాలని ఎవ్వడూ కోరుకోడట. ఏదో కర్మగాలితే తప్ప, కర్మ అనేది ఉంటుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ భూలోకానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు ఇప్పటికీ జాలి వస్తుంది. జై విజయులు, మళ్ళీ హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతోక్తులుగా పుట్టారు. అదొక యోగం. మా శిష్యుడు అక్కడ ఉన్నాడు, గురువుగారు ఆ రావణ కుంభకర్ణాదుల్లాగా జై విజయుల్లా కాకుండా ఎప్పుడూ మీ సేవే చేసుకుంటూ మీ దగ్గరే ఉంటూ మీతోటే శరీరం సాలించే భాగ్యం ఇవ్వండి అని పాప ఒక్కడు కోరాడు. అలాగే అది అదృష్టమే. ఎందుకనంటే శివుడు ఈ భూలోకంలో ప్రత్యక్షంగా ఎలా ఉంటాడు? గురుమూర్తి. అమ్మవారు శివుడు గురువు రూపంలో ఉంటాడు. ఆ గురువుతో తిరగడమే ఓ క్షేత్రం దర్శనం చేసుకోవడం, ఆ గురువుతో కలిసి వెళ్ళడమే కైలాసానికి వైకుంఠానికి వెళ్ళటం. రోజు గురువు గురువు అనుకుంటూ, గురువుతో తిరుగుతూ, గురువుతో రాసుకు పులుసుకు తిరుగుతూ, గురువునే తలుచుకుంటూ, గురువుకు తన శరీరమును దానము చేసినటువంటి వాడే ఒక మహాయోగి. ఇక వాడికి పునర్జన్మ లేదు. ఈ విషయంలో పురాణములన్నీ ఢంకా పదముగా ఒకే ముక్క చెప్పాయి. అదే మనకి మహానుభావుడు భగవద్ రామానుజాచార్యులు చెప్పారు, ఆచార్యుడిని పట్టుకో త్రాయతి మహతో భయాత్ అన్నాడు. శంకరాచార్యుల వారు అయితే గురుచరణాంబుజ నిర్భర భక్తగా సంసారాత్ అచిరాత్ భవముక్తగా అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎవరు చెప్పినదే చెబుతారు. అందుకని శివుడు ఈ సాయుజ్య సాలోక్య సామీప్య సారుష్య సారిష్ణి అని పిలువబడే పంచరకములైన క్రియలను మీకు ఇస్తాను. ఎప్పుడు అరుణాచలము చుట్టూ ప్రదక్షిణ చేస్తే, ఈ గణపతి అరుణాచలము చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేశాడు అంటే నా చుట్టూ ప్రదక్షిణ చేయటం, సమస్త లోకాలకి ప్రదక్షిణ చేయటం. కాబట్టి నాయన కుమార, ఇతను గణపతి అవుతాడు, సమస్త విఘ్న గణములకు అధిపతి అవుతాడు, ఇతడు ప్రథమ పూజార్హుడు అవుతాడు. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో మీ ఇద్దరికి మళ్ళీ ఇంకో పోటీ విష్ణువు పెడతాడు. అప్పుడు కూడా ఇతడు తెలివితేటలతో నా చుట్టూ మళ్ళీ తిరుగుతాడు. నువ్వు తీర్థయాత్రల వంకతోటి మయూర వాహనం మీద పెడతావు, అదే వినాయక చతుర్థి అనే పేరుతో జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది అని వరం ఇచ్చాడు.